యాత్రా గీతం. నా కళ్ళతో అమెరికా.
ఉత్తర కాలిఫోర్నియా యాత్ర రోజు 2, ఫోర్ట్ రాస్ పాయింట్ ఎరీనా, యూకాయి. ఉత్తర కాలిఫోర్నియా యాత్ర రోజు 2, ఫోర్ట్ రాస్ పాయింట్ ఎరీనా, యూకాయి. ప్రయాణం. ఫోర్ట్ రాసు సముద్ర తీరంలో ఉన్న జెన్నర్ అనే ఊరికి దగ్గరలో ఉంది. సఫారీ వెస్ట్ ఉన్న శాంతరోసా నుంచి అక్కడికి దాదాపు 40-50 మైళ్ళ దూరం. మహా అయితే గంటలో వెళ్ళిపోవచ్చు. ఉదయం 10 గంటలకి తీరుబడిగా బయలుదేరి 11 గంటలకల్లా అక్కడికి చేరిపోయాం. దారిలో గుర్నేవిల్లే అనే ఊరి దగ్గర నుంచి సముద్ర తీరపు పర్వత శ్రేణుల్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరి ముఖద్వారం దగ్గర రహదారి పక్కన కొండ దిగువగా ప్రవహిస్తున్న జల ప్రవాహాన్ని చూసెళదామని ఆగాం. కానీ రాళ్ల మించి కిందికి పిల్లలతో దిగడం కష్టం అనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ముందుకు సాగాం. ఇక పర్వత శ్రేణుల వెంబడి ప్రయాణం మామూలుగా గంట కాదు కదా, 2 గంటలు పట్టింది. ఎత్తైన చెట్లు, చిన్న సన్నని వంపుల రహదారి వెంబడి పర్వత సానువుల్లో దోబూచులాడే అడవి పచ్చని ఒడిలోంచి ప్రయాణం మహా అద్భుత ఆహ్లాదంగా ఉంది. ఇక జెన్నర్ ఊరు భలే అందమైన ఊరు. అక్కడికి మళ్ళీ ఒకసారి రావాలని చూడగానే తీర్మానించుకున్నాం. నది ఒడ్డున సాగర సంగమ ప్రాంతంలో ఉంది ఆ ఊరు. నది మీద చిన్న కయాక్లతో విహారం సాగిస్తున్నారు కొందరు. ఒడ్డునే ఉన్న విజిటింగ్ సెంటర్ దగ్గర ఆగాం వివరాలు కనుక్కుందామని. నదీ ప్రవాహంలో నీళ్లు ఎలా ఉన్నాయో అని చేత్తో ముట్టుకుని చూశాను. చలికాలంలోలాగా బాగా చల్లగా ఉన్నాయి. అక్కడి నుంచి ఎదురుగా నదికి ఆవల వైపు కనిపిస్తుంది. ఇక మరో 2 మైళ్ళు మేము వెళ్లే బాట వెంబడి ముందుకు డ్రైవ్ చేసుకెళ్లంగానే వచ్చే మొదటి విస్టా పాయింట్ దగ్గర ఆగగానే అద్భుత దృశ్యపు ఆనందంతో మైమరచిపోయాం. అక్కడ నది సముద్రం సంగమించే చోటు దిగువన ఎదురుగా ప్రత్యక్షమైంది. మొదటిసారి అలాంటి దృశ్యాన్ని చూడడమేమో, అనుభూతి వరదలై కమ్మింది. ఒక పక్క నిశ్శబ్దంగా సముద్రుడి ఒడిలోకి ప్రవహిస్తున్న నది అలల హస్తాలతో ఉక్కిరిబిక్కిరిగా అదుముకుంటూనే వెనక్కి నెట్టేస్తున్నట్లున్న సముద్రం. సంగమస్థానంలో అటూ ఇటూ ఇసుక కొండలా ఉండడం వల్ల నీటి రంగుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి రోజల్లా ముందుకు కదలాల్సిన ప్రయాణం ఉంది కాబట్టి అక్కడి నుంచి కదలక తప్పలేదు. ఫోర్ట్ రాస్. ఫోర్ట్ రాస్ ఒకప్పటి రష్యన్ సెటిల్మెంట్కి సంబంధించిన దివాణం లాంటిది. సముద్ర తీరంలో ఎత్తైన కొండ మీద చదునైన ప్రాంతంలో ఉంది. సరిగ్గా 12 గంటలకి ఫోర్ట్ రాస్కి చేరుకున్నాం. అక్కడ కారు పార్క్ చేసి దాదాపు 0.5 మైలు లోపలికి నడవలసి ఉంటుంది. చుట్టూ ఎత్తైన చెక్క ప్రహరీ, బురుజులు ఉన్న చిన్న సైజు కోటలాంటి ఆ చోటికి మేం చేరేసరికి 40-50 మందికి పైగా జనంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. ఎవ్వరూ ఉండరనుకున్న మాకు అంతమంది జనాన్ని చూడగానే గొప్ప సంతోషంగా అనిపించింది. చుట్టూ ప్రహరీకి ఆనుకుని కట్టడాలు, మధ్యలో అంతా ఖాళీ ప్రదేశం. జనం నివసించడానికి గదులు, ఆహారం దాచుకోవడానికి గోదాములు, ప్రార్థనకు ఒక చర్చి, ఆయుధాల గదులు, వంటశాల, ప్రధాన ద్వారానికి వెనక గోడలకి ఒక మూలగా ఎత్తైన బురుజులు. ఆ రోజు జూలై 4, అమెరికాలో ఇండిపెండెన్స్ డే కావడం వల్ల అక్కడి వారంతా ఆ ఫోర్ట్ కాలం నాటి వేషధారణలతో అలంకరణలతో తిరుగుతున్నారు. అప్పటికి సరిగ్గా భోజనాల వేళ అయ్యింది. మేము తినడానికి ఏవో బిస్కెట్లు తప్ప ఏమీ పట్టుకెళ్ళలేదు. చుట్టూ కొనుక్కోవడానికి కూడా ఏమీ లేవు. అయినా దగ్గరలో ఇక తినడానికి ఏవి దొరకవని స్పష్టమైపోయింది కనుక పిల్లలకి బిస్కెట్లు పెట్టి ఆకలికి మరో 1.5 గంటల సేపు ఓర్చుకున్నాం. ఫోర్ట్ రాస్ చరిత్రని తెలిపే మ్యూజియం ఒకటి ఉంది ఆ లోపల. అదీగాక సందర్శకులకి చరిత్రను, అప్పటి వారు వాడిన వస్తు విశేషాల్ని గైడు వివరంగా చెప్తూ చూపించింది. అలాస్కా ప్రాంతం నుంచి కాలిఫోర్నియాకి 18వ శతాబ్దిలో వలస వచ్చిన రష్యన్ల మొదటి నివాసమే ఈ ఫోర్ట్ రాస్. అప్పటికే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్పానిష్ వారు అలాగే ఆటవిక తెగలతో ఈ రష్యన్ల సంబంధ బాంధవ్యాలు వివరంగా చెప్పిన విశేషాలు బాగా ఆకట్టుకున్నాయి. చలికి దుస్తులుగా వాడడం కోసం మెత్తటి ఊలు శరీరం కలిగిన జలచరాలైన సీ ఓటర్లని అప్పటివారు మొత్తం వేటాడడం వల్ల ఇప్పుడు అవి కనుమరుగైపోయాయట. చైనీయులకు వీరికి ఎగుమతి దిగుమతులు నడిచేవట. చిన్నపిల్లలెవరైనా వాలంటీరుగా కావాలని గైడ్ పిలవగానే ముందుకు నడిచింది వరు. అప్పటి వివరాలు చెబుతూ తన దగ్గరున్న దుస్తుల నమూనాల్ని వరుకి వేసింది. మాటల మధ్యలో చైనీ అక్షరాలతో ఉన్న ఒక పెద్ద అద్దకపు పలకలాంటిది ఇచ్చి, ఇదేమిటో చెప్పుకోమని అందరికీ చూపించింది గైడు. నేనేదో పెద్ద గొప్పగా రంగుల అద్దకపు పలక అని చెప్పాను. నిజానికి అది అచ్చుగుద్దిన టీ పొడి అని అసలు జవాబు గైడు చెప్పేసరికి ఆశ్చర్యపోయాం. అక్కడ ఆ రోజు జూలై 4 సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఫిరంగి పీల్చే వేడుక జరుగుతూ ఉంది. అందరినీ ఆ చుట్టుపక్కలకి రమ్మని చెప్పింది గైడు. సైనిక సాంప్రదాయాలతో అక్కడ కార్యక్రమం మొదలైంది. అందుకు 10 మంది వాలంటీర్లని ముందుకు రమ్మంది గైడు. ఫిరంగిలో మందు కూరే చివరి వాలంటీర్గా నేను కూడా వెళ్ళాను. రష్యన్ భాషలో ఆర్డర్లు ఇస్తూ అచ్చుమచ్చు అక్కడేదో యుద్ధం జరుగుతున్న భావన కలగజేశారు. అంతా చేసి చిన్న ఉప్పు పొట్లమంత మందును కోరమన్నప్పుడు నాకు గొప్ప భయం వేసింది. పెద్ద కర్రకు కట్టిన అగరుపుల్లలాంటి చిన్న నిప్పుతో అంటించిన క్షణకాలంలో పెద్ద శబ్దం వచ్చింది. అంతే, అంతకంటే గట్టిగా భయంతో ఆ అని నేను అరిచాను. చుట్టూ ఎవరూ భయపడలేదు, నేను తప్ప. అంతా నవ్వుతూ చూస్తున్నారు. నాకు మాత్రం అందరిలో అలా అరిచేసినందుకు సిగ్గుగా అనిపించింది. ఆ తర్వాత నవ్వు వచ్చిందనుకోండి, అదొక గొప్ప అనుభవం. ఆ కోట ప్రాంతం భూకంపాల వల్ల, నిరాదరణ వల్ల చాలా భాగం ధ్వంసం అయిపోయినా టూరిజం కోసం దాన్ని పునర్నిర్మించి సంరక్షిస్తూ ఉన్నారు. బయటికి వచ్చేసరికి ఎదురుగా దిగువన ఉత్తుంగ అలలతో పిలుస్తూ ఉన్న హోరైన సముద్రం. ఎండ బాగా కాస్తుంది, కానీ సముద్రం మించి బాగా చల్లని గాలి వణికిస్తుంది. ఆ విశాలమైన కొండ కొమ్మున నిలబడి చూస్తే ఇక్కడికి వెన్నెల రాత్రి మరొకసారి రావాలనిపించింది. వెన్నెల వెలుగులో భూమి ఆకాశం కలిసే చోటుని, అలల నురుగుని హత్తుకోవాలని ఊహించుకోవడానికే అద్భుత దృశ్యం అది. అప్పటికే 2 గంటలు కావస్తుంది. బాగా ఆకలి వేయడంతో ఇక వెనక్కి వచ్చేటప్పుడు తాత్సారం చేయకుండా కారెక్కాం. అదృష్టం కొద్దీ సరిగ్గా 2 మైళ్లలో రోడ్డు పక్కన పెట్రోల్ పంపుల్లో ఉండే చిన్న ఢిల్లీ లాంటి చోటు కనిపించింది. హాట్ డాగ్స్, ఫ్రోజన్ పిజ్జా, చల్లని శాండ్విచ్చు, ప్రెడ్జిల్సు, డోనట్లు, ఇలా ఆకలితో ఉన్నామేమో, కనిపించినవన్నీ తలా ఒకటి కొనుక్కుని తినేశాం. పాయింట్ ఎరీనా. తర్వాత మేము యూకై అనే ఊరికి మా రాత్రి బస్సుకు వెళ్ళిపోవలసి ఉంది. ఆ ఊరికి వెళ్ళాలంటే సముద్రం ఒడ్డు నుంచి మరలా ఇన్లాండ్కి వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ ఇంకా చాలా సమయం మిగిలి ఉన్నందువల్ల సముద్రం ఒడ్డుని మరి 40 మైళ్ళు ప్రయాణించి పాయింట్ ఎరీనా అనే లైట్ హౌస్ని దర్శించి సాయంత్రానికి యూకై వెళ్ళిపోవాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం. సాయంత్రం 4:30కి లైట్ హౌస్ పైకంటా తీసుకెళ్లి చూపించే టూరు పూర్తయిపోతుంది కాబట్టి మధ్యలో ఎక్కడ ఆగకుండా అటు దారి తీశాం. పాయింట్ ఎరీనాకి వెళ్లే దారంతా ఒక పక్క సముద్ర తీరపు రహదారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన పర్వత శిఖరాల మించి వంపులు తిరిగిన రహదారి, కిందంతా భీకరమైన అలలతో భూమినంతటినీ మింగే శక్తి ఉన్నట్లు పొంగుతూ కనిపించే నురగల సముద్రం. సరిగ్గా 3:15కు పాయింట్ ఎరీనాకి చేరుకున్నాం. ఆ లైట్ హౌస్ను సందర్శించడానికి అప్పట్లో
పెద్దవాళ్ళకి 7.5 డాలర్లు, పిల్లలకి 1 డాలర్ చొప్పున టికెట్ తీసుకున్నాం. అయితే కారు ఎక్కడో పార్కు చేసి నడవలసిన పని లేదిక్కడ. సరిగ్గా లైట్ హౌస్ ముందే ఆగుతాం. 4-5 గదులతో అక్కడ లాడ్జ్ ఫెసిలిటీ కూడా ఉంది. కారు అద్దాల్లోంచి చూస్తుంటే బయట ఎండ కింద సముద్ర కెరటాల మీద పడి దేదీప్యమానంగా వెలుగుతోంది. కారులోంచి బయటికి కాలు పెట్టేసరికి విసురుగా చలిగాలి కారు తలుపుని మనుషుల్ని తోసుకుంటూ ప్రవేశించింది. బయట ఒక్కసారిగా ఎంత చల్లగా ఉందంటే మనల్ని రిఫ్రిజిరేటర్లోకి తోసినట్లు ఉంది. మంచి వేసవికాలం జూలై నెలలోనే అలా ఉందంటే ఇక చలికాలం అంతే సంగతులన్నమాట. దానికి తోడు ఉద్ధృతమైన గాలి ఒకటి భలే విచిత్రంగా అనిపించింది. అసలు అక్కడ హఠాత్తుగా అంత గాలి ఎందుకుందో అర్థం కాలేదు. కారు పార్కింగ్ నుంచి పరుగులాంటి నడకతో గాజు అద్దాల లోపలికి గిఫ్ట్ షాప్లోకి పరిగెత్తాం. ఇంతలోనే పిల్లలు టోపీలు కాగితాలు ఎగిరిపోయాయని గోల. నేను వెంటనే బయటికెళ్ళి అన్నింటి వెనక పరిగెత్తి తీసుకొచ్చాను. మేము వెళ్ళిన 15 నిమిషాల్లో టూర్ ప్రారంభమైంది. ముందుగా ఉన్న గిఫ్ట్ షాప్కి ఆనుకుని ఉన్న గుండ్రని హాల్లో పైన లైట్ హౌస్లో ఉన్న ఆధునిక అద్దాల దీపపు ప్రతిని పెద్దది చేసిన రూపంలో అక్కడ ప్రదర్శనకి ఉంచారు. అద్భుతంగా ఉందది. అద్దాలతో తయారు చేసిన విరిసి విరియని కలువ పువ్వులా ఉంది. టూర్లో ముందుగా లైట్ హౌస్ చరిత్ర, రూపురేఖలు, భూకంప ప్రభావం తర్వాత పునర్నిర్మించిన విధానం తెలుసుకున్న తర్వాత లైట్ హౌస్ పైకి చూడడానికి వెళ్తాం. మా ముందు బ్యాచ్ వచ్చేసిన తర్వాత మమ్మల్ని పైకి అనుమతించారు. గుండ్రంగా తిరుగుతూ వెళ్లే మెట్లు దాదాపు 100 పైగా ఎక్కుతూ వెళ్ళాలి. మొత్తం 115 అడుగుల ఎత్తున పైకి వెళ్ళగానే అద్దాల గది. బయట అతి చిన్న అద్దాల పెట్టెలు, తళుక్కున మెరిసే అసలు అద్దాల లైటు. ఆ గదిలో నిలబడేసరికి ముందు బాగా కళ్ళు తిరిగినట్లయింది నాకు. అన్ని మెట్లు గుండ్రంగా తిరుగుతూ ఎక్కడం వల్లనో చుట్టూ అంత ఎత్తున అద్దాల గదిలో నిలబడి కిందకి చూడడం వలనో కానీ చుట్టూ ఉన్న అద్భుత దృశ్యాన్ని చూస్తే మనసు శరీరం నుంచి విడిపడి బయటకి దౌడు తీసింది. నా చుట్టూ ఉన్న జనం మాయమై ఆ గొప్ప చిత్రపటంలో నేను భాగస్వామినయ్యాను. 3 వైపులా కనుచూపు మేర సముద్రం. మధ్యలో సముద్రం లోపలికి సాగినట్లున్న భూభాగం చివర గొప్ప ఆత్మస్థైర్యంతో నిలబడ్డట్లున్న ఒంటరి వెలుగు కాగడా ఈ లైట్ హౌస్. చూడడానికి 2 కళ్ళు చాలలేదు. సాయంకాలపు గొప్ప ఏటవాలు మెరుపు కళ్లల్లో ప్రతిఫలిస్తూ ఉండగా గైడు, ఎరీనా అంటే ఏమిటో తెలుసా? స్పానిష్ భాషలో ఇసుక తిన్నే అని అర్థం. ఈ లైట్ హౌస్కి కనుచూపు మేర ఇసుక తిన్నెలు చుట్టూ ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది అని చెప్పాడు గైడు. పైన 15 నిమిషాలున్న 10 సెకండ్లలా తనివి తీరలేదు. ఒక్క అంతస్తు కిందికి రాగానే తలుపు తీసుకుని లైట్ హౌస్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. బయటికి అడుగు పెట్టగానే కింద కంటే 10 రెట్లు భీకరంగా ఒక్క ఉదుటున తోసుకువచ్చింది గాలి. ఒక్క అడుగు బయటికి పెట్టేసరికి గాలి తోసుకుపోతుందన్నట్లు భయం వేసింది. ఆకాశంలో గిరికీలు కొట్టాలని ఎంత కలలు కన్నా మానవ మాతృలం, రెక్కలు లేవు అన్నది స్పష్టంగా మొదటిసారి అర్థమైంది. 2 అడుగులు వేసి వెనక్కి వచ్చేశాను నేను. వరు, సత్య కించిత్ భయం లేకుండా ఉత్సాహంగా రౌండ్ చుట్టి వచ్చారు. కిందికి వస్తూ అద్దాల కిటికీ కనిపించినప్పుడల్లా బయటికి చూస్తూ వచ్చాను. భూమికి సముద్రానికి మధ్య ఇంతటి అపురూపమైన బంధం ఎందుకు ఉంటుందా అని అనిపించింది. యూకాయ్ 4:30 ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరాం. మేము ఆ రోజు ఇంకా మరో 50 మైళ్ళు ప్రయాణించి యూకాయ్ చేరి అక్కడి విశేషాలు కూడా చూడాలి. అక్కడే మా రాత్రి బస. ఎండాకాలపు పొద్దు కావడం వల్ల రాత్రి 9 వెలుతురుగానే ఉంది. అయితే ముందు చెప్పినట్లు మేము మరల అడవి కొండలు దాటి సముద్రం నుంచి దూరంగా మైదాన ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి ప్రయాణంలో ఉన్న కష్టనష్టాలు ముందు తెలియక అలా ప్లాన్ చేశాను. మళ్ళా రేపు ఉదయం ఆ చుట్టుపక్కల అన్నీ చుట్టుకుంటూ తిరిగి సముద్రం ఒడ్డున ఉన్న మరో ఊరికి ప్రయాణం. ఇలా పర్వతాలు దాటడంలో ఉన్న గొప్ప చిక్కేమిటో ఆ సాయంత్రం బాగా తెలిసింది. ప్రతి 2 ఒక మలుపు ఉన్న పర్వత రహదారి అది. దాదాపు 40 పొడవున ఇలానే ఉంటుంది. సత్య డ్రైవ్ చేశాడు ఆ పూట. తన అసలే వంపుల రహదారుల్లో కూడా వేగంగా డ్రైవ్ చేస్తాడు. అందువల్లనూ ఆ మలుపుల వల్లనూ నాకు కడుపులో తిప్పడం మొదలైంది. మొత్తం ప్రయాణం అయ్యేసరికి విపరీతమైన తలపోటు కూడా పట్టుకుంది. అడవి సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోవడమే కాకుండా వచ్చిన ఊర్లో కూడా తిరగలేకపోయాను. అయినా తప్పదు, మాకు సమయం లేదు. తిన్నగా యూకేలోని సిటీ ఆఫ్ 10,000 బుద్ధాస్కి వెళ్ళాం. ప్రధాన స్వాగత తోరణాన్ని దాటుకుని లోపలికి వెళ్ళగానే ఎందుకో శాంతినికేతన్ జ్ఞాపకం వచ్చింది నాకు. రహదారులు, క్లాస్ రూముల వంటి ఆ బిల్డింగులు అలా కనిపించాయి. అది అమెరికా అని గుర్తు చేస్తూ నిర్మానుష్యంగా ఉంది. విజిటింగ్ సెంటరు మొదట్లోనే ఒక రోడ్డు మలుపు తిరగగానే ఉంది. సాయంత్రం 5:45 కావడంతో అక్కడ ఉన్న మ్యూజియం వంటి చిన్న హాలుని దర్శించేందుకు 15 మాత్రమే వ్యవధి ఉంది. అయినా ఆ మ్యూజియం ఒక చిన్న హాలు మాత్రమే కావడం వల్ల 10 బయటకు వచ్చేశాం. అక్కడ ఉన్న పూర్తి శాఖాహార భోజనశాల 3:00 మూసివేస్తారని కౌంటర్లో ఉన్న వ్యక్తి చెప్పాడు. ఇక్కడ ప్రార్థనా కూటములు జరిగే సమయాల్లో 1,000 బౌద్ధులు ఈ ప్రదేశానికి తరలి వస్తారట. అలా వచ్చేవారి కోసం విడిది గృహాలు కూడా ఉన్నాయక్కడ. ఇక సింగపూర్లో ఉన్నలాంటి 1,000 బుద్ధా టెంపులే ఇది కూడా. కానీ బయట నుంచి అక్కడ ఉన్నంత గొప్పగా లేదు. లోపల మాత్రం అచ్చుమచ్చు అలాగే ఉంది. హాలు గోడలకి ఎక్కడ చూసినా ఒకే సైజులో చిన్న చిన్న అద్దాల అరల్లో ఉన్న బంగారు రంగు బుద్ధ విగ్రహాలు. హాలు మధ్య అతిపెద్ద విగ్రహం. హాలంతా బంగారు రంగు నేలబారు పీటలు. లోపలంతా ధగధగా మెరుస్తూ భలే అందంగా ఉంది. ఎవరో ఒకరిద్దరు వాలంటీర్లు తప్ప నిర్మానుష్యంగా ఉందేమో. గొప్ప అద్వితీయమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మేము కారు ఆపుకున్న మెయిన్ ఆఫీస్ నుంచి 10 దూరంలో రోడ్డు దాటగానే ఉంది ఆ టెంపుల్. అక్కడి నుంచి బయటికి రాగానే కనిపించిన పురి విప్పుకుని ఆడుతున్న నెమళ్ళు భలే ఆకర్షించాయి పిల్లల్ని. మగ నెమళ్ళు, ఆడ నెమళ్ళు కలిపి 10 అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మగ నెమళ్ళన్నీ పురివిప్పి ఆడుతున్నాయి. గొప్ప నిశ్శబ్దపు వాతావరణంలో శాంతినికేతన్ లాంటి రహదారుల భవంతుల మధ్య నుంచి వెళ్ళి ఆ ప్రార్థనా మందిరంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే బుద్ధం శరణం గచ్చామి అని అనిపించింది. ప్రార్థనలో ఉన్న గొప్ప బలం చుట్టుముట్టిన గొప్ప అనుభూతి. తిరిగి మా హోటల్కి చేరుకునేసరికి 7:30 అయింది. అక్కడి నుంచి బుద్ధ యూనివర్సిటీకి 3 ఉంటుందేమో. ఉదయం మరలా వీలైతే వద్దామని అనుకున్నాం కాబట్టి నేను అక్కడి నుంచి రాగలిగాను. ఇక హోటల్లో చెక్ఇన్ అయ్యి మరో 1 భోజనానికి బయటకు వెళ్ళాం. అప్పటికే లేటు కావస్తూ ఉండడం వల్ల బయట తినేందుకేమీ దొరక్కపోతే పిల్లలతో కష్టాలు పడలేమని ఆన్లైన్లో వెతికి దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. అది నిజానికి ఇండియన్ కాదు, నేపాలీ రెస్టారెంట్. తీరా వెళ్ళిపోయాం కానీ అక్కడ కౌంటర్లో ఉన్నది, సర్వ్ చేసేది, వండేది అన్నీ 2 మనుషులు మాత్రమే. అప్పటికే మరో 10 కుర్చీల్లో వేచి ఉన్నారక్కడ. మరో 1 వేచి ఉండాలి మరి అని చెప్పి మరీ లోపలికి అనుమతిస్తున్నారు. మాకు ఇక వెతికే ఓపిక లేక అక్కడే స్థిరపడ్డాం. అయితే 1 గంటన్నర తర్వాత కూడా మాకు భోజనం రాలేదు. ఒక పక్క పేచీ పెడుతున్న పిల్లలతో, ఉదయం నుంచి బాగా అలసిపోయి ఉన్న మేము అతి ఓపిగ్గా అక్కడ ఎలా వెయిట్ చేసేమో అని ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది. మొత్తానికి మధ్యస్థంగా రుచిగా ఉన్న ఆ చోట భోజనం కానిచ్చి హోటల్కి వెళ్ళి ఎలా నిద్రపోయామో మాకే తెలియలేదు. మర్నాడు ఉదయం లేటు కావడం వల్ల ఇక మరలా బుద్ధ యూనివర్సిటీకి వెళ్ళడం సాధ్యపడలేదు. పైగా ముందు చూడవలసినవి లిస్టులో ఎన్నో ఆ రోజు ఉన్నాయి. హోటల్లో మంచి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చి యూకైకి వీడుకోలు పలికి కారెక్కాం.